భాగం చదివిన లేఖన భాగం దానియేలు గ్రంథం 3వ అధ్యాయము. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము 16వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకోవాలి. 16వచనం నుంచి కొన్ని వాక్య భాగాలు చదవాలి. 16వచనం 15 కూడా చదవాలి. బాకాను పిల్లంగురు విని పెద్ద వీణెను వీణెను సింఫోనియను విపంచుకను సకల విధములకు వాయిద్య ధ్వనులను మీరు విని సమయంలో సాగిలపడి నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండని ఎడల సరే మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమ గల అగ్నిగుండంలో మీరు వేయబడుతురు. నా చేతిలో నుండి మిమ్మను విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు? షడ్రాకును మేషాకును అభిజ్ఞగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్నిగుండంలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకునుము. ప్రభునందు ప్రిలరా, చదివిన వాక్య భాగం మనకు బాగా పరిచయం. షడ్రాకు మేషాకు అభిజ్ఞగోలను వారు రాజీ పడలేదని, రాజు నెబుకద్నెజరు మండుతున్న అగ్నిగుండంలో పడవేసిన సందర్భం మనం ఎరుగుదు. దేవుని వాక్యం మనతో ఏం మాట్లాడుతూ ఉందంటే, యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుని ఆయనలో కొనసాగుతున్న విశ్వాస జీవితం పూలపానికి ఎంత మాత్రం కూడా కాదు. ఆయన నమ్ముకున్నాం కాబట్టి బంగారు దూతల కాపుదల, ఆయన నమ్ముకున్నాం కాబట్టి పట్టిందల్లా బంగారం, ఆయన నమ్ముకున్నావు కాబట్టి కోరుకున్న కోరికలన్నీ తీరిపోతాయి, ఆయన నమ్ముకున్నాం కాబట్టి అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో తొలతూగుతూ ఉంటాము అని వాక్యం చెప్పట్ల. ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం రక్షణ పొందుతాం, ఆయన నమ్ముకున్నాం కాబట్టి పాపాలకు క్షమాపణ పొందుతాం, ఆయన నమ్ముకున్నాం కాబట్టి మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం, నిత్య నరకాన్ని తప్పించుకుంటాం, మన కుటుంబాన్ని కూడా రక్షించుకుంటాం, మన జీవితాన్ని మార్చుకుంటాం. ఆత్మ సంబంధమైన మేలులు కొరకు బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది, కానీ తాత్కాలికమైన భూ సంబంధమైన మేలుల కొరకు వాక్యం మాట్లాడడం లేదు. మిగతా వారికి, ఈ విశ్వాసులకి, షడ్రాకు మేషాకు అభిజ్ఞగోలుకు తేడా ఏంటంటే, వీరు రాజీ పడలేకపోతా ఉన్నారు, మిగతా ప్రజానికమంతా కూడా రాజీ పడిపోయిన వారిగా కనబడుతున్నారు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలుగుతున్న మాట, అందరూ నమస్కారం చేశారు. సకల జనులకును బాక పిల్లంగురువి పెద్ద వీణె సింఫోనియా విపంచిక సకల విధములకు వాయిద్య ధ్వనులు వినబడగా ఆ జనులను దేశస్థులను ఆయా భాషలు మాట్లాడేవారును సాగిలపడి రాజగు నెబుకద్నెజరు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కారం చేసిరి. కాబట్టి వాక్యంలో మనం చూడగలుగుతున్న మాట ఏంటంటే, ప్రలోభాలకు లొంగిపోయి రాజీ పడిపోతున్న వారు విశ్వాసులు కాదు. ఫెయిత్ కొరకు స్టాండ్ తీసుకొని ప్రభు కొరకు నిలబడి ప్రవాహానికి ఎదిరిగే వారు విశ్వాసయోధులుగా వాక్యంలో మనం చూస్తా ఉన్నాం. అందుకొరకు ఇది ఆత్మీయ పోరాటం, ఇది ప్రవాహానికి ఎదురేదటం. మనం వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోతే లోకస్తులను చూసి మత్సర పడతాం, లోకస్తులను చూసి వారు వెళ్తున్న విధానాన్ని చూసి దాని ఆశీర్వాదం అనుకుంటాం, అది మోసము అన్న విషయం మనకు అర్థం కాదు. మనం దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. కావున పాత నిబంధన గ్రంథంలో ఈ పోరాటాన్ని చూడగలం, కొత్త నిబంధన గ్రంథంలో ఈ పోరాటాన్ని గురించిన బోధను చాలా స్పష్టంగా చూడగలం. మెంటల్ గా మనం నేను రాజ్య సంబంధిని, కానీ నేను లోకంలో ఉన్నాను, లోకానికి నాకు మధ్య వ్యత్యాసాలు ఉంటాయి. లోకం ఎలా ఉందో అలా నేను ఉండకూడదు, లోకం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తా ఉందో అలా నేను ఉండకూడదు. నేను లోకానికి ఉప్పును, నేను లోకానికి వెలుగును. లోకం చీకట్లో ఉంది, నేను ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చేసాను, చీకటి నుంచి విడిపించబడ్డాను అన్న గ్రహింపు మనం లేని వారిగా ఉంటే, అందరూ ఉద్యోగాలు చేసుకుంటున్నారు నేను ఉద్యోగం చేసుకోవాలి, అందరూ సంపాదించుకుంటున్నారు నేను సంపాదించుకోవాలి, అందరూ కూడబెట్టుకుంటున్నారు నేను కూడబెట్టుకోవాలి, సుఖపడుతున్నారు సుఖపడాలన్న శోధనలోకి వెళ్ళిపోతాము. కాబట్టి విశ్వాసి జీవితంలో, విశ్వాసి మార్గంలో ఖచ్చితంగా ఎదురయ్యే సవాళ్ళు ఎలా ఉంటాయో వాక్యం మాట్లాడుతూ ఉండగా, మనం ఆ సవాళ్ళన్నిటికీ జయించగలిగిన యోధులుగా, విశ్వాస యోధులుగా ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఎబ్రీ పత్రిక 11:6 ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, అసాధ్యం. దేవునికి ఇష్టమైన పిల్లలుగా మనం ఉండాలంటే మన దగ్గర డబ్బు, మన దగ్గర చదువు దేవుడు కోరుకోవట్లేదు, తెలివితేటలు కూడా దేవుడు కోరుకోవట్లేదు, మన దగ్గర ఆయన ఫెయిత్ కోరుకుంటున్నాడు. మనం నమ్మాలట, నమ్మాలట. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడుగా ఉండటం అసాధ్యం. విశ్వాసం అన్ని బాగున్నప్పుడు ఆయన మీద నమ్మిక ఉంచటం మాత్రమే కాదు, అన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మన విశ్వాసానికి పరీక్ష. అందుకే కొత్త నిబంధన గ్రంథం ఈ విషయాలు చాలా స్థాయిలో మాట్లాడుతూ ఉంది. నిజముగా మనం ప్రతిరోజు ఉదయం మధ్యాహ్నం సాయంకాలపు ఆరాధనలో వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం, వాక్యాన్ని పఠిస్తూ ఉండగా ఈ వాక్య సత్యాల వెలుగులో రాజీ పడిన క్రైస్తవులుగా మనం ఎదురీదే క్రైస్తవులుగా నిలబడాలని భక్తులందరూ మాట్లాడుతూ ఉన్నారు. పేతురు మొదటి అధ్యాయము 5వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉంది. మీకు స్వాస్థ్యం బహుమానం పరలోకమందు భద్రపరచబడి ఉంది. నాయకుల మీటింగ్లో సుమారు 70 మందికి మేము మెమోంటోలు ఇవ్వగలిగాం ప్రోత్సహించాలని, దాని కొరకు 2 లక్షల ధనాన్ని ఖర్చు పెట్టగలిగాం. ఎందుకు అట్లా చేస్తున్నామంటే మేమిచ్చేది చిన్నది, కానీ ప్రభు ఇస్తానన్నది చాలా గొప్పది. ఇంత ప్రయాసపడుతున్న వారికి మనం భుజం తట్టి బాగా చేశారు అని ఒక అభినందన తెలియజేయటం, అది పురుకుప్పుకోవటం, అది ఒకరినొకరు ప్రోత్సహించుకోవటం, ఒకరినొకరు లేపడం. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, జీవ కిరీటం మనకు వాగ్దానం చేయబడింది, మహిమా కిరీటం వాగ్దానం చేయబడింది, వాడభారిన కిరీటం వాగ్దానం చేయబడింది, నీతి కిరీటం వాగ్దానం చేయబడింది, సింహాసనాలు వాగ్దానం చేయబడ్డాయి, జీవితం వాగ్దానం చేయబడింది, జీవ గ్రంథంలో పేరు వాగ్దానం చేయబడింది, పరిశుద్ధ పట్టణంలో పాలు పంపులు వాగ్దానం చేయబడ్డాయి. ఆయన నేనేమి ఇవ్వను అని చెప్పట్లా, ఆశీర్వాదాల కొరకు కాదు అన్నప్పుడు భౌతికమైన వస్తు సంబంధమైన ఆశీర్వాదాల కొరకు వద్దు అని చెప్పటం అంతే తప్ప దేవుడు ఆశీర్వదించలేడు అని కాదు. ఆయన ఆశీర్వాదాలకు కర్త, కానీ ఏది మన ఆత్మీయ జీవితానికి మేలో ఆ మేలైన వాటిని వాక్యం వాగ్దానం చేస్తూ ఉండగా మనం వాటి వైపు చూడాలని వాక్యం మాట్లాడుతూ ఉంది. కావున ప్రియులారా, మన కొరకు స్వాస్థ్యం పరలోకమందు భద్రపరచబడి ఉంది. ఎవరి కొరకు కింద రాయబడుతున్న మాట 6వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరాన్ని బట్టి అవసరమును బట్టి, అనవసరం కాదు అవసరమును బట్టి నానా విధాలైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెం కాలం మీకు దుఃఖం కలుగుచున్నది. అవసరం, శోధనలు, శ్రమలు, వ్యతిరేకతలు అవసరం, పరీక్షలు అవసరం అని వాక్యం మాట్లాడుతుంది. అనవసరమని కాదు, అనవసరమని కాదు, అవసరమట. ఏ తర్ఫీదు లేకుండా, ఏ సాధన లేకుండా ఆ గొప్ప రాజ్యంలోకి ఆ గొప్ప స్వాస్థ్యాన్ని ఎట్లాగా మనం సంపాదించుకోగలుగుతాం? చాలాసార్లు మాట అంటాం కదా, పనికి మాలిన వాడికి పదవిస్తే ఏమవుతుంది? పదవకున్న గౌరవం పోతుంది. ఏమి చేతకాని వాడికి అధికారం ఇస్తే ఏమవుతుంది? అధికార దుర్వినియోగం అవుతుంది. కాబట్టి ట్రైనింగ్ ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, వాళ్ళు చదువు తగ్గ ఉద్యోగాన్ని ఇవ్వాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కు తగ్గ ఆ పొజిషన్ లో కూర్చోబెట్టాలి. దానికి వారు తగిన వారా కాదా చూసి వారిని అక్కడ కూర్చోబెట్టాలి అన్నది మన కామన్ సెన్స్ అయితే, పరిశుద్ధ పట్టణం, నిత్యరాజ్యం, యుగయుగాలు ఉండు ఆ రాజ్యంలో మహాదేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఆయనతో సదాకాలం ఆయన గుడారంలో ఉండబోతా ఉండగా, ఏ తర్ఫీదు లేకుండా, ఏ శిక్షణ లేకుండా, ఏ అభ్యాసం లేకుండా, ఏ దిద్దుబాటు లేకుండా, ఏ సిద్ధపాటు లేకుండా ఎట్లాగ ప్రభువు మనం చేర్చుకుంటాడు, ఎట్లాగ ప్రభువు మనం చేర్చుకుంటాడు? కాబట్టి మన ముందున్నది గొప్ప స్వాస్థ్యం, మన ముందున్నది గొప్ప రాజ్యం, మనకు ఇవ్వబడ్డ వాగ్దానాలు చాలా శాశ్వతమైనవి, పరసంబంధమైనవి, అవి మాటలతో వర్ణించలేనంత గంభీరమైనవి. కానీ దానికి తగిన వారుగా మనం ఉన్నామా? దానికి తగిన వారుగా మనం మారాలి. చాలాసార్లు సిలువ మీద ఉన్న దొంగని ఎగ్జాంపుల్ గా తీసుకుంటారు. సిలువ మీద ఉన్న దొంగ మనకి అంత మంచి ఎగ్జాంపుల్ కాలేడు. ఎందుకు? మనం యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి గాని చనిపోయి ఉంటే ఆయనతో పోల్చుకునేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన తర్వాత ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 10, 20, 30, 40, 50 సంవత్సరాలు. ఏం చెయ్యాలని చెప్పి ఇన్ని సంవత్సరాలు మనల్ని ఇంకా ఈ శ్రమల లోకంలో ఉంచాడు, శాపగ్రస్తుల లోకంలో ఉంచాడు? ప్రభువు మనల్ని దేని కొరకు చెక్కుతా ఉన్నాడు? మనల్ని ఉన్నత రాజ్యం కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అది మనకి అర్థమైతే మనం తప్పకుండా ఈ తర్ఫీదును కోరుకుంటాం. దీని నుంచి తప్పించుకోవడానికి మనం ట్రై చేయం గాని, దీని నుంచి తప్పించుకోవడానికి మనం ట్రై చేయం గాని, దీన్ని మనం కోరుకుంటాం, దీన్ని మనం కోరుకుంటామని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. మనకి అర్థం కావాలి. అదే పేతురు మొదటి పత్రిక, పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనాన్ని చదివితే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసమును ఆయుధముగా ధరించుకోండి. అదేంటి? మనల్ని శ్రమ పడడానికి సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయన చాలాసార్లు మనం వినే ఒక భిన్నమైన బోధ ఏంటంటే, మన శ్రమలు ఆయన పొందేశాడు, మన శ్రమలు ఆయన పొందేశాడా? మనకేమి శ్రమ లేదా? వాక్యం అలా చెప్పట్లేదే. ఆయన శరీరం మందు శ్రమ పడను గనక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. మనం అలాగే ఉండాలట, అలాగే ప్రిపేర్ అవ్వాలట. 4వ అధ్యాయంలో రాయబడుతున్న మరొక మాట 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచాలి. బాధలో మహిమపరచాలి తప్ప నాకెందుకు ఈ కష్టం, నాకెందుకు ఈ శ్రమ అనుకోకూడదట. 5వ అధ్యాయము 1వ వచనంలో, తోటి పెద్దను క్రీస్తు శ్రమలను గూర్చిన సాక్షిని అన్నాడు. నేను శ్రమలలో సాక్షిని, శ్రమలు గూర్చిన సాక్షిని అంటాడు. 5వ అధ్యాయము 8వ వచనంలో దానంతటికి కారణాన్ని మాట్లాడుతున్నాడు. ఎందుకు? మనం ఆ శ్రమల గుండా వెళ్లాల్సి వస్తుంది. ఎవరు మన మార్గానికి అడ్డు తగులుతారు, ఎవరు మనల్ని విశ్వాస మార్గం నుంచి తొట్టులో చేయడానికి ట్రై చేస్తారో, ఆ పేతురు రాస్తా ఉన్నాడు 8వ వచనంలో, నిబ్బరమైన బుద్ధి గలవారే మలకుగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మెరుగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. వాడి రాజ్యంలో మనం ఉన్నాం, వాడి డెన్లో మనం ఉన్నాం. ఆయన ఎందుకు సాతాన్ని విచ్చలవిడిగా వదిలిపెట్టాడంటే అవసరం. ఏదేం తోటలకు ఎందుకు అనుమతించారంటే అవసరం. మన విశ్వాసానికి పరీక్ష మనమేంటో మనం ఎదిరించడం నేర్పించడం కొరకు, మనకి పోరాడడం నేర్పించడం కొరకు అనుమతించాడు. 9, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి, అందరిలోనూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయి, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నాయని ఎరిగి అని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి అర్థం చేసుకోవాల్సిన మాట మనం ఏం చేయాలంటే విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించండి. మనం ఎదిరించేవారిగా ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతుంది. కావున మన మేలు కొరకు వాక్యపు వెలుగులో ఎలాంటి పరిస్థితులను వాక్యం మనకి చూపించిందో, ఆ పరిస్థితులు మనకు అర్థమైతే ఆ పరిస్థితుల దగ్గర మనం ఒకవేళ రాజీ పడిపోతున్నామా, ఆ పరిస్థితుల దగ్గర కలవరపడుతున్నామా, ఆ పరిస్థితుల దగ్గర విశ్వాస ప్రయాణాన్ని ఆపేస్తున్నామా అన్నది మనల్ని మనం పరీక్ష చేసుకోవడానికి మేలుకరంగా ఉంటుంది. కాబట్టి మనం చదివిన వాక్య భాగం దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో షడ్రాకు మేషాకు అభ్యర్థినగోలు ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నారంటే అది రాజాజ్ఞ, పాటించి తీరాలి. ఒకవేళ పాటించకపోతే ప్రాణాలు పోతాయి. మండుతున్న గుండంలో సజీవంగా వేయబడతారు. అది వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి. ప్రాణాలు పోతాయి. అలాంటి పరిస్థితుల్లో వారు మాట్లాడుతున్న మాటలో, మా దేవుడు మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు, ఆయన రక్షించకపోయినా సరే మేం మాత్రం రాజీ పడము. లోకం మనల్ని కాంప్రమైజ్ అవడానికి కార్నర్ చేస్తుంది. సాతాను మనం కాంప్రమైజ్ అవడానికి అన్ని రకాలుగా కార్నర్ చేస్తాడు. ఎంత కార్నర్ చేసినా సరే మనం రాజీ పడకుండా ప్రభువు కోసం నిలబడడం నేర్చుకోవాలి. లోకంలో విశాలమైన దృక్పథం కలిగిన వారిగా వారు మనతో మాట్లాడే మాటలు ఏంటంటే, ఒక్క దేవుణ్ణి ఆరాధించడం సరైన అది విశాల హృదయం కాదు. ప్రతి దేవుణ్ణి దేవుడిగా అంగీకరించాలి. అన్ని మతాలు సమానమే, అందరు దేవుళ్ళు సమానమే, అట్లాంటి భావాజాలంతో ఉండాలని లోకం మాట్లాడుతూ ఉండగా, దేవుని బిడ్డలుగా మనకు అర్థం కావాల్సింది మనం నెబుకద్నెజరు ఎట్లాగైతే అందరినీ రాజీ పడేట్లుగా చేస్తా ఉన్నాడో, అలాంటి పరిస్థితులు దేవుడి దగ్గర కాంప్రమైజ్ అయ్యే పరిస్థితులు వచ్చినప్పుడు వాక్యం అంతా మాట్లాడుతున్న మాట, ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి బోధల వైపుకు మనం తిరగకూడదు. అపొస్తలుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమునను రక్షణ కలగదు. సత్యం అన్ని సత్యాలు కాదు, సత్యం ఒకటే, అర్ధ సత్యాలు కూడా ఉన్నాయి. హాఫ్ ట్రూత్, సగం నిజం సగం అబద్ధం. అది కల్తీనే, అది మోసమే. కావున ప్రిల్లరా, మనం లాభాలు, ఏది నాకు లాభం ఏది నాకు నష్టం అన్నది లోకానుసారంగా బేరీజు వేసుకోవడం కాదు, కానీ ఏది వాక్యానుసారం, ఏది వాక్య విరుద్ధం, దేవుడు ఏం చెప్తా ఉన్నాడు, దేవుని వాక్యానికి విరుద్ధంగా ఏమైనా నేను చేయాలన్న ప్రేరేపణ కలుగుతా ఉందా, రాజీ పడాల్సిన పరిస్థితులు ఏమైనా వస్తున్నాయా, పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిది అని మాట్లాడుతా ఉన్నాడు. మత్తయి సువార్త పదవ అధ్యాయం 28వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మను చంపనేరక దేహాన్నే చంపే వారికి భయపడకుడి, ప్రాణం మీదకి వస్తే రాజీ పడకుండా ఉండే పరిస్థితుల్లో, కానీ షడ్రాక మేషాకు అభద్నెగోలకు ప్రాణం పోయే పరిస్థితి, దానియేలుకు ప్రాణం పోయే పరిస్థితి, అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేశారంటే దేహాన్ని చంపే వారికి భయపడలా. కానీ రెండవ మాట, ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడుడి. అవును, బాస్ కంటే దేవునికి ఎంత ఎక్కువ భయపడాలి, రాజు కంటే పరమరాజుకి ఎంత ఎక్కువగా భయపడాలి, దేవుడు అంటే ఎంత వినయ భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మాటకు మొదటి స్థానం ఇవ్వాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. సాతాను పదే పదే దేవుని ఏదైన తోటలో చేపించిన అవిధేయత, ఆయన మాట ధిక్కరించేటట్లుగా మనల్ని పురుకొల్పడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాడని వాక్యం చెబుతా ఉండగా, మనం రాజీ పడిన క్రైస్తవులుగా, వెన్నెముక కలిగిన క్రైస్తవులుగా, విశ్వాసం కొరకు స్టాండ్ తీసుకునే క్రైస్తవులుగా ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు అదే మత్తయి సువార్త పదవ అధ్యాయము 36వ వచనం, ఒక మనిషిని ఇంటి వారే అతనికి శత్రువులు అగుదురు. ఇంట్లో ఉన్న వారు కూడా ఆ విశ్వాసాన్ని బట్టి రాజీ చేయడానికి చాలా ప్రయత్నం చేస్తా ఉంటారు. మనం వారి మాట వినాలి, వాళ్ళతో కలిసి టీవీ చూడాలి, వాళ్ళతో కలిసి సినిమాలకు వెళ్ళాలి, వాళ్ళతో కలిసి లోక స్నేహాలు, వాటి వైపు ఎంతగానో ప్రలోభ పెడతారు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది, నాకంటే వారిని ఎక్కువగా ప్రేమిస్తే నాకు పాత్రుడు కావు అంటున్నాడు ఆయన. 10వ అధ్యాయం 33వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు, 32వ వచనంలో, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరగననునో వాని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరగనందును. ఒప్పుకోవాలి. రహస్య క్రైస్తవ్యం ఆయన మెచ్చడు. ఖచ్చితంగా ప్రార్థించాలి, ఖచ్చితంగా పోరాటం నేర్చుకోవాలి, ఖచ్చితంగా ప్రభు కొరకు కుటుంబాన్ని సంపాదించుకునేవారుగా ఉండాలి. మనం రాజీ పడకూడదు, కానీ వారు ప్రభు వెలుగును చూడగలిగిన వారుగా మనం స్టాండ్ తీసుకోవాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి మొదటి మాట, మనం లోకంతో రాజీ పడాలన్న ప్రలోభాలు మనకు కలుగుతాయి, రాజీ పడని క్రైస్తవులుగా మనం ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. రెండవ మాట, లోకం మనల్ని బెదిరిస్తుంది, హింసిస్తుంది అని వాక్యం మనతో మాట్లాడుతుంది. రాజీ పడకపోతే ఏమవుతుంది? రాజీ పడకపోతే హరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదివితే, యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు చదవాలి. 18-19 వచనాలు, లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల, లోకం మనల్ని ద్వేషిస్తుందట, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకం తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకంలో నుంచి ఏర్పరచుకుంటుని అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. యేసుక్రీస్తు ప్రభు లోకానికి నచ్చలేక మనం ఎట్లా నచ్చుతాం? యేసుక్రీస్తు ప్రభువుని లోకం ద్వేషించింది, మనల్ని ఎట్లా ప్రేమిస్తుంది? కాబట్టి ఆయన వెంబడిస్తా ఉన్నప్పుడు మనం ఆయన రాజ్యానికి చెందిన వారం కాబట్టి సాతాను రాజ్యం కలవరపడుతుంది. వాని రాజ్యంలో ఉన్నవారు మన మీద నా విషయం కక్కుతారు, వ్యతిరేకత తీసుకొస్తారు, కాని మాటలు పలుకుతారు, కొట్టడానికి చంపడానికి కూడా సిద్ధపడతారని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనక లోకం వారిని ద్వేషించును. లోకం వారిని ద్వేషించును. కారణం ఏంటి? నువ్వు లోకంలో నుంచి వారిని తీసుకోమని నేను ప్రార్థన చేయట్లేదు, కాని దుష్టుడి నుంచి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. లోకాధికారి దుష్టుడు, లోకాధికారి దుష్టుడు. రాజీ పడకుండా మన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటే తర్వాత ఆ ద్వేషాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, హింసలు ఎదుర్కోవాల్సి వస్తుంది, శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుందని వాక్యం మనతో మాట్లాడుతుంది. కావున మనం అక్కడ మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి. అసాధ్యమైతే వరకు దూరంగా ఉంటాం, ఆ పరిస్థితికి దూరంగా ఉంటాము, కానీ ప్రభువు సహాయం చేస్తారు. దేనికి? ఆ పరిస్థితిని మార్చడం కోసం కాదు, కానీ మనల్ని స్ట్రెంగ్తన్ చేస్తారు, మనల్ని స్ట్రాంగ్ చేస్తారు. కాబట్టి లోక స్నేహం, లోక స్నేహం దేవునితో వైరం, దేవునికి విరుద్ధం, దేవునికి విరుద్ధం. వారితో ఉండాలి, వరకొరకు ప్రార్థన చేయాలి, కానీ దేవుని వాక్యానికి విరుద్ధమైన వాటి విషయాల్లో మాత్రం రాజీ పడకూడదు. బెదిరింపులకు కూడా ఏమాత్రం లోబడకూడదని వాక్యం మనతో మాట్లాడుతుంది. మొదటి యోహాను పత్రిక 3:8 నుంచి మనం చదివితే, మొదటి యోహాను పత్రిక 3:8 నుంచి మనం చదివితే వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు గనక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలిచిన గనక వాడు పాపం చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనక పాపం చేయజాలడు. దీన్ని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించిన ప్రతివాడు, తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కారు. అంతే, నేను దేవుని బిడ్డను అని నోటి మాటతో చెబుతూ పాపానికి మనం రాజీ పడిపోతా ఉంటే, లోక స్నేహాలకు మనం రాజీ పడిపోతా ఉంటే మాట కాదు, కానీ వాస్తవం ఏంటంటే మనం దేవుని పిల్లలం కామట, అపవాది పిల్లలమట. అది మారు మనసు పొందిన తర్వాత మనకు అర్థం కావాల్సిన మాట ఆ పందికి ఆ గొర్రె పిల్లకున్న తేడది. గొర్రె అది ఒకవేళ బురద మీద పడ్డా సరే విదిలించేసుకుంటది, అందులో దాని ఆనందించలేదు, ఆస్వాదించలేదు. దాని స్వభావం వాక్యం మనల్ని గొర్రెలతో పోల్చి మాట్లాడుతూ ఉంటుంది, దాని స్వభావం. కానీ బురదలో అలవాటు పడ్డ పందే అని కోరుకుంటది, దాన్ని కోరుకుంటది. మారు మనసు పొందిన మనం తిరిగి ఆ లోకంలో ఆనందించేవారుగా ఉండలేము. లేదు, ఆనందించేవారుగానే ఉన్నామంటే దేవుని పిల్లలం కాము, అపవాది పిల్లలమే. మనం బాప్తిష్ తీసుకోవచ్చుగాక, బైబిల్ చదవచ్చుగాక, మందిరానికి వెళ్ళొచ్చుగాక, కానీ మన స్వభావం రాజీ పడిపోయి పాపాన్ని ప్రేమించే స్వభావం అయితే ఎంతమాత్రం దేవుని పిల్లలం కామని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఆ ద్వేషాన్ని, వ్యతిరేకతలను, దూషణ మాటలను, రాజీ పడని పరిస్థితిని బట్టి ఎదుర్కోవాల్సి వస్తుంది. మనం దానికోసం నిలబడాలి, అక్కడ మనం జయించాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఒకవేళ అక్కడితో ఆగిపోదని వాక్యం మాట్లాడుతుంది. మనం ద్వేషము, వ్యతిరేకత దగ్గర కూడా స్ట్రాంగ్ గా ఫెయిత్ కోసం నిలబడితే మనం అన్యాయపు శిక్షను అనుభవించడానికి కూడా సిద్ధపడాలని వాక్యం మాట్లాడుతూ ఉంది. మనకి బైబిల్లో ఉన్న ఎగ్జాంపుల్ యోసేపు జీవితం, ఆదికాండం 39:10 నుంచి మనం చదువుతాం. మన యోసేపుని ఎట్లా చూస్తామంటే, పోతీఫర భార్య ఆయన్ని రాజీ పడమని ఎంతో ప్రేరేపిస్తా ఉంది. ఆయన రాజీ పడలేదు కాబట్టి ఆయన మీదకి ఒక అభియోగం వచ్చింది. ఎంత భయంకరమైన మాట! ఆయన తనను బలవంతం చేయబోయాడు అన్నట్టుగానే కానీ నింద భరించలేని నింద అపవాది ఆయన భరించాల్సి వచ్చింది. అక్కడతో అయిపోలా, అక్కడ కూడా దేవుడే ఆయన ఏమీ కాపాడలా. చెరసాలకు వెళ్లాల్సి వచ్చింది. చెరసాలలో 13 సంవత్సరాలు ఆయన బాధ అనుభవించాల్సి వచ్చిందని వాక్యంలో మనం చూడగలుగుతా ఉన్నాం. ఆ కీర్తన గ్రంథము 105వ కీర్తన మనం చదివితే వాక్యం మనతో మాట్లాడుతున్నమాట. కీర్తన గ్రంథము 105వ కీర్తన 17వ వచనం. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను, వారు సంకెళ్ల చేత అతని కాలు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఇనుము చేత, సంకెళ్ల చేత, చెరసాలలో 13 సంవత్సరాలు యోసేపు బాధ అనుభవించాల్సి వచ్చిందని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది. కాబట్టి సాతాను విశ్వాసయాత్రలో బెదిరింపుల దగ్గర మాత్రమే ఆగిపోడు, బెదిరింపుల దగ్గర మాత్రమే ఆగిపోడు, మనం పనిష్మెంట్ కూడా అనుభవించాల్సి వస్తుందని వాక్యం మనతో మాట్లాడుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క మాదిరి అదే. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదివితే, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చదివితే వాక్యంలో చూడగలుగుతున్నమాట, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన్నేమి దేవుడు కాపాడలా, ఆయన శ్రమల గుండా వెళ్లాల్సి వచ్చింది. ఆయన రాజీ పడాలన్న ప్రేరేపణలు సాతాను చేత, సమాజము చేత ఎదుర్కొన్నాడు. రాజీ పడలేదు కాబట్టి ఆయన కాని మాటలు దయ్యం పట్టినోడు అన్న మాటలు, అపాపుల స్నేహితుడు అన్న మాటలు, వడ్రంగి వాడు, నజరేతు వాడు అన్న మాటలు, అదోషణ మాటలు అనుభవించాల్సి వచ్చింది. అక్కడ తాగిపోలేదు, ఆయన బంధింపబడ్డాడు, ఆయన శిక్షింపబడ్డాడు, ఆయన మరణానికి అప్పగించబడ్డట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటన ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. కావున యేసుక్రీస్తు ప్రభు హింసల గుండా వెళ్లాల్సి వచ్చింది, శిక్ష పొందాల్సి వచ్చిందని వాక్యంలో చూడగలుగుతున్నాం. యోసేపు శిక్ష పొందాల్సి వచ్చింది, స్టెఫను రాళ్ల దెబ్బలకి భరించి మరణాన్ని పొందాల్సి వచ్చింది. కొత్త నిబంధన భక్తులు, ఆదిమ సంఘం, మనం వారి హింసల గుండా వెళ్ళినట్లుగా చూస్తున్నాం. ఇది క్రైస్తవ జీవితం, ఇది వాక్యం యొక్క ప్రబోధ. ఇదే మనం ఎందుకు మనం ప్రారంభంలోనే రాజీ పడిపోయేవారుగా ఉన్నాం. మనం ఒక మాటనే తీసుకోలేకుండా బాధపడిపోతూ కలవరం చెందేవారులా ఉన్నాం. ఒక్క మాట అంటే తిరిగి మాట అనేవారుగా మనం ఉన్నాం. ఒక మాట అంటే దానికే కుంగిపోయి కుషించిపోయేవారుగా మనం ఉన్నాం. మనం ఏం చేయకపోయినా మనల్ని విశ్వాసం నుంచి బలహీనపరచడానికి, మనల్ని ఎక్కడో ఒక చోట ఆపేయడానికి సాతాను ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాడు. మనం వాటి వైపు చూడకుండా ప్రభు వైపు చూస్తూ ముందుకు కొనసాగాలి. ఈవెన్ ఈ విశ్వాస మార్గంలో శ్రమలు అనుభవించడానికి, శిక్షలు అనుభవించడానికి కూడా సిద్ధపడ్డవారిగా ఉండాలని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 29వ వచనం. ఏలయనగా మీరు నా యందు చూచినట్టు, నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున నాకే కాదు పోరాటం మీకు కూడా ఉందంటాడు పౌలు భక్తుడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షముగా శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహించబడింది. పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో ఆయన శ్రమల జాబితాను రాస్తా ఉన్నాడు. అనేక మార్లు చెరసాల్లో ఉన్నాను, అనేకమైన దెబ్బలు తిన్నాను, లెక్కలేదు, అనేకం. ఏం తప్పు చేశాడని పౌలు శ్రమల గుండా వెళ్తున్నాడు? ఏం తప్పు చేశాడని చెప్పి పౌలు ఒంటి మీద దెబ్బ పడింది? ఏం తప్పు చేశాడని చెప్పి పౌలు అన్నిసార్లు జైల్లో పెట్టబడ్డాడంటే? అవును, ఆత్మీయ పోరాటం. మనం రాజీ పడాలి అన్నది మాత్రమే సాతాని యొక్క ఎత్తుగడ. రాజీ పడేటట్లుగా చేయడానికి మాటి మాటికి ట్రై చేస్తామంటాడు. మనం వెన్నుచూపని క్రైస్తవులుగా, విరోచితమైన పోరాటాన్ని నేర్చుకున్న వారిగా, మనం ప్రభువు వైపు చూస్తూ ముందు కొనసాగాలి. హెబ్రి పత్రిక 11వ అధ్యాయము ఆ చివరిలో ఉన్న విశ్వాస యోగుల జాబితా, వారు రంపాలతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టబడ్డారు, వారు ఆ గుర్రె చర్మాలు వేసుకొని కొండల్లో దాక్కున్నారు, కొండల్లో దాక్కున్నారు. 12వ అధ్యాయం 1వ వచనం రాయబడ్డ మాట, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మన ముందున్నారు. వారు రాజీ పడలేదు, వారు ఆ దూషణ మాటలకు నొచ్చుకుని ఆగిపోలేదు, వారు ఒంటి మీద దెబ్బ పడితే విశ్వాసాన్ని కోల్పోలేదు, ఖడ్గా వారు రంపాలతో పోయబడ్డారు, ఆ చిరఛేదనం చేయబడ్డారు, అయినా సరే వాళ్ళ విశ్వాస పరుగు ఆపేలేదు. ఈవెన్ 12వ అధ్యాయం 2వ వచనంలో విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తుదాము. ఆయన ఎట్లా జీవించాడు? ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యపెట్టాడు, అవమానం నిర్లక్ష్యపెట్టాడు. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ప్రభు పాదాల దగ్గర కూర్చొని పాటలు పాడుతూ వాక్యం చదువుతా ఉంటే యేసుక్రీస్తు ప్రభు మనకి ఎట్లా కనబడుతున్నాడు? బైబిల్ గ్రంథంలో భూమి మీద హీరోలా కనబడుతున్నాడా? భూమి మీద వ్యతిరేకమైన పరిస్థితులన్నింటినీ జయించేసిన వల్ల కనబడుతున్నాడానో? ఆయన మన ముందు అడుగు జాడలు ఉంచిపోయాను. శరీరంలో ఉన్నాం, శరీర సంబంధమైన రోగాలు, శాపగ్రస్తమైన లోకంలో ఉన్నాం, మోసాలు, వ్యతిరేకతలు, దగ కుట్ర, అన్యాయం, రకరకాలైన శోధనల గుండా మనం వెళ్లాల్సి వచ్చినప్పుడు ప్రభు మన జీవితంలో వాటిని అనుమతించేది మన విశ్వాసంలో ఎదగాలి, సహనంలో ఎదగాలి, ఓర్పులో ఎదగాలని ప్రభు వాటి మన జీవితంలో అనుమతిస్తున్నాడని వాక్యంలో చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి మనం పనిష్మెంట్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. పనిష్మెంట్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుందని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. అట్లాగే 4వ మాట, మనం డిసప్పాయింట్మెంట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అనేక నిరాశలు, అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయని వాక్యం వాగ్దానం చేయట్లేదు. మనం కోరుకున్నవన్నీ కూడా ఆయన ఇస్తాడని కూడా వాక్యం వాగ్దానం చేయట్లేదు. మనం పోరాటంలో ఉన్నాం, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మన జీవితంలో రెండింటినీ కూడా అనుమతిస్తాడని వాక్యం మాట్లాడుతా ఉంది. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదవాలి. విలాప వాక్యాల గ్రంథం 3వ అధ్యాయం 38వ వచనాన్ని మనం చదవాలి. వాక్యం మనతో మాట్లాడుతున్న మాట, మహోన్నతుడైన దేవుని నోట నుండి కీడును మేలును బయలువెరును కదా. దేవుడి నోట మేలు మాత్రమేనా? కీడు లేదా? దేవుడు ఆశీర్వాదాలు మాత్రమేనా శ్రమలను అనుమతించట? నో. ఒకవేళ మన పిల్లల్ని ఇంట్లో కూర్చోబెట్టుకుని ఏ పని చెప్పని వారుగా, బయటికి పంపని వారుగా, చదువు నేర్పించిన వారుగా మనం ఉంటే చేతులారా వాళ్ళ జీవితాన్ని పాడు చేసిన వాళ్ళం అవుతాం. అందుకొరకు మనం వాళ్ళని కష్టపడడానికి ఇష్టపడుతున్నాం. స్పోర్ట్స్ లో పరిగెడతా ఉంటే మంచిది, పరిగెట్టని ఆడుకోవడానికి అలో చేస్తున్నాం, శ్రమ పెడుతున్నాం. కారణం ఏంటంటే దెర్ ఈజ్ ఎ గ్రోత్. అలా లేకపోతే ఎట్లా ఎదుగుతారు? కష్టపడకపోతే ఎట్లా ఎదుగుతారు? కింద పడకపోతే లేచి నిలబడడం ఎలాగ నేర్చుకుంటారు అని మనం ధైర్యంగా మనం వదిలిపెడతా ఉన్నాం. దేవుడు ఆయన గాయం చేయువాడు, గాయాన్ని కట్టువాడు కూడా. మేలు కొరకు ఆయన శ్రమలను అనుమతిస్తున్నాడని వాక్యం ద్వారా మనం చూడగలుగుతా ఉన్నాం. కావున ప్రియులరా, అర్థం చేసుకుందాం. అనేకమైన డిసప్పాయింట్మెంట్స్ విశ్వాస యాత్రలో మనం చాలాసార్లు ఏం చేస్తామంటే, నేను పాఠాలు నేర్చుకుని ఎదగడానికి బదులు నా జీవితం అంతా కూడా నా కష్టం రాకూడదు అని చెప్పి దాని కొరకే ప్రార్థన చేస్తున్నాను తప్ప, నేను ఎదగాలి అని అనుకున్నప్పుడు కష్టాలు, శ్రమలు, వ్యతిరేకతలు ఎదగడానికి దేవుడు అనుమతిస్తాడు. అవేవి నాకు రాకూడదు అని చెప్పి ముందే ఊరకనే ఏడ్చేసి ఊరకనే భయపడిపోయేవారు ఉంటే ఎప్పటికీ యోధులం కాలేము, ఎప్పటికీ ఆత్మీయ ఎదుగుదల మనకుండదు. ఆయన మన ఈ వేళ్లకు యుద్ధాన్ని, పోరాటాన్ని నేర్పించే దేవుడిగా ఉన్నాడు. మనం చెడువైన మోకాలను బలపరుచుకునే వారిగా మనం ఉండాలి. అడగాలి, నోరు బాగుగా తెరవాలి, సమర్పించుకోవాలి, నన్ను వాడుకో ప్రభువాని సమర్పించుకోవాలి. మనం ఆ ఎక్కలేనంత ఎటైన కొండ మీదకి నన్ను ఎక్కించి ప్రభువా అని అడుగువారుగా ఉండాలి. నేను ఎలా అంటాను, నేను ఎలా అంటాను, లోకంలో చాలాసార్లు డబ్బు దగ్గర, పేరు దగ్గర, రాజకీయ నాయకుల్ని, వ్యాపారవేత్తలను చూసినప్పుడు వాళ్ళ ఆశకి అంతు లేదు. ఎంత ఆశ పడుతున్నారో అంత గడించుకుంటున్నారు, కానీ నిత్యత్వాన్ని పోగొట్టుకుంటున్నారు. ధనం వాళ్ళ నిత్య జీవనకి ఆటంకంగా మారిపోతుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. ఆత్మీయ విషయాల్లో మనం లోకంలో మితంగా ఉండాలి. ఆత్మీయ విషయాల్లో అభిలయం కేరిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ భక్తుడు మనకు నేర్పించిన గొప్ప మాట ఏంటంటే, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుడి కొరకు గొప్ప కార్యాలు తలపెట్టాలి, దేవుడి నుంచి గొప్ప కార్యాన్ని ఆశించాలి. మన దర్శనం గొప్పగా లేకపోతే మనం మన మనం గొప్ప వాటి కొరకు, నేనంటాను దేవుని లెక్కలో మనుషులే ఆస్తి. మనుషులు రక్షించబడాలి, గ్రామం రక్షించబడాలి, కుటుంబం రక్షించబడాలి, అనేకులు రక్షించబడాలని చెప్పి ఎప్పుడైతే టార్గెట్స్ పెట్టుకుంటామో అప్పుడు పోరాటం స్టార్ట్ అవుతుంది, అప్పుడు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, అప్పుడు యుద్ధం ప్రారంభమవుతుంది, అప్పుడు కాళ్ళు బలపడతాయి, చేతులు బలపడతాయి, అన్ని విషయాల్లో బలంగా ఉంటాం. ఏ పోరాటం లేదు, ఏ దర్శనం లేదు, ఏ ఆశ లేదు, ఏమి సాధించేది లేదు, టైంపాస్. ఎప్పుడు చచ్చిపోయినా రిక్త హస్తాలతో, ఖాళీ హస్తాలతో ప్రభువును కలుసుకోవాలి. ఎంత సిగ్గుపడిపోతామో, ఎంత సిగ్గుపడిపోతామో. మనం ఏమీ సాధించకుండా, ఏమీ సాధించకుండా, ఏ పోరాటానికి సిద్ధపడకుండా, ఏ పోరాటానికి సిద్ధపడకుండా అట్లాగే ఒళ్ళు దాచుకుంటూ, ఒళ్ళు దాచుకుంటూ, నాకేం కావాలి, నాకేం కావాలి, నాకేం పట్టింది, నాకెందుకులేని, నాకెందుకులేని కూర్చుంటే నిజంగా నష్టపోతాం, నిజంగా నష్టపోతాం. కావున ప్రియులరా, నేను వాక్యం మన ముందుండగా, యేసుక్రీస్తు ప్రభు మన ముందుండగా, అపోస్తులందరూ మన ముందుండగా, విశ్వాస యూదులందరూ మన ముందుండగా, వారు వెళ్లిన మార్గంలోనే మనం ప్రయాణం చేస్తున్నామా, లేకపోతే ఎక్కడైనా స్టక్ అయిపోయామా, రాజీ పడిపోయామా, దూషణ మాటలకు బెదిరింపుల దగ్గర అక్కడే ఆగిపోయామా? ఏదో జరిగిపోతుంది, ఒంటి మీద దెబ్బ పడుతుంది, కేసులు పెడతారు, జైల్లో పెడతారని చెప్పి అక్కడ ఆగిపోయామా? లేకపోతే ఏదైనా వ్యతిరేకత రాగానే డిసప్పాయింట్ అయ్యి నాకెందుకు జరిగింది ఎట్లాగా, నాకెందుకు జరుగుతుంది ఎట్లాగని చెప్పి మేలును మాత్రమే ఆశిస్తా ఉన్నామా, నష్టాన్ని శ్రమను మనం కోరుకునే వారిగా లేవా? యోబు గ్రంథం మొదటి అధ్యాయ 21వ వచనంలో యోబు 10 మంది పిల్లలను ఒకరోజే కోల్పోయాడు. 10 మంది పిల్లలు ఒక్కసారి చనిపోయారు. ఒక్క యాక్సిడెంట్ లో 10 మంది పిల్లలు చనిపోతే ఏమైపోవాలి యోబు విశ్వాసం, ఏమైపోవాలి యోబు విశ్వాసం? ఆయన ఎట్లా మనకు అనిపిస్తున్నాడు? యెహోవ ఇచ్చను, యెహోవ తీసుకుని పోయాను, యెహోవ నామమునకు స్తుతి కలుగునుగాక. అలాంటి పరిస్థితులు స్తుతించువాడుగా ఉన్నాడు. కావున ప్రభువునందు ప్రియులారా, ఏ డిసప్పాయింట్మెంట్ కూడా మన పరుగు పందాన్ని ఆపడానికి వీల్లేదు, ఏ నష్టం కూడా మనల్ని విశ్వాసంలో బలహీనపరచడానికి వీల్లేదని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉండగా, మనల్ని మనం పరీక్ష చేసుకోవడం ఆత్మీయ జీవితానికి మంచిదని జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ఆత్మీయ జీవితానికి మంచిదని జ్ఞాపకం చేస్తున్నాను. కావున ప్రభునందు ప్రియుల, ఈ 4 విషయాల్లో ఎక్కడైనా ఎక్కడైనా మనం స్టక్ అయ్యామా, ఎక్కడైనా మనం కలవర పడుతున్నామా, లేకపోతే దేవుని కొరకు ఎందుకు వచ్చింది? నేను ఎలా అంటాను, అన్నమయ్య జిల్లాలో ఎక్కడ విజయవాడ, ఎక్కడ అన్నమయ్య జిల్లా? మా మట్టుకు మేము, నేను చెప్పగలను, రాయలసీమ అర్ధరాత్రులు వెళ్ళి తిరిగి ప్రార్థన చేసిన దినాలు. ఈవెన్ ఈ సంవత్సరం కూడా అన్నమయ్య జిల్లా సహవాసం కట్టబడాలని ఆశతోటి కడప వార్షికోత్సవానికి వెళ్ళే రోజు ముందు అదే అన్నమయ్యలో గృహ దర్శనాలు చేద్దాము, వెళ్ళటం, ప్రార్థన చేయటం, మళ్ళా ఆ వేదనతో ప్రభువా మా ప్రార్థనకు త్వరగా సమాధానం ఇవ్వు. చాలా సంవత్సరాలు నాకు తెలిసి ఎప్పుడైతే కొత్త జిల్లాలు స్టార్ట్ అయ్యాయో, అంటే 2 ఇయర్స్, చాలా సంవత్సరాలు కాదు 2 సంవత్సరాల నుంచి, 2 ఇయర్స్ నుంచి పోరాటం చేస్తా ఉన్నాం, వెళ్తా ఉన్నాం, ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభు, ఏ కష్టం నాకొద్దు, ఏ ప్రయాస నాకొద్దు, నాకేం కావాలి అని ఒకవేళ ఒళ్ళు దాచుకునేవారుగా మనం ఉంటే జయ జీవితాన్ని అనుభవించలేము, బహుమానాలకు పాత్రులను కాలేము. ఒకే ఒక్క జీవితం చాలా త్వరగా గతించిపోతుంది. ఏది ప్రభు కొరకు చేశామో అది మాత్రమే నిలుస్తుందని భక్తుడు సీటిస్టాడు ఆయన మాట్లాడినట్లుగా మనం సమయం వెళ్ళిపోతా ఉంది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటది. రోజు వారంలో ప్రతి బుధవారం ఒక సహవాసం గడుతున్నాం, ప్రతి శుక్రవారం ఒక సహవాసం గడుతున్నాం. ఆ సహవాసం కట్టడానికి అక్కడున్న వాళ్ళు కొన్ని నెలల పాటు పోరాటం చేస్తున్నారు, కొన్ని నెలల పాటు ప్రయాసపడతా ఉన్నారు, శ్రమ పడతా ఉన్నారు. ఫోన్లు చేస్తా ఉంటే సరిగ్గా రెస్పాండ్ కాకపోవడం, ఏం నీకేం పని లేదని మాట్లాడడం, ఈ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే ప్రయాసపడతా ఉన్నారు. ప్రభునందు మన ప్రయాస వృధా కాదని ప్రభు వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఒక కోరసు నేను జ్ఞాపకం చేసి ముగించడానికి ఇష్టపడతా ఉన్నా. ఒక్క శాఖనైనా నేను రక్షింపక యేసువా, ఒక్క జాతినైనా నేను రక్షింపక యేసువా, ఒట్టు చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఒట్టు చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఆత్మలందు వాంచలేక తోమరులైకాలము, వ్యర్థపరచువారనాడు చింతతోడనిల్తురు, వ్యర్థపరచువారనాడు చింతతోడనిల్తురు, ఒక్క శాఖనైనా నేను రక్షింపక యేసువా, ఒక్క జాతినైనా నేను రక్షింపక యేసువా, ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా, ఒట్టి చేతులతో నిన్ను దర్శించుట తగునా. 302 సహవాసాలను ప్రారంభించుకొని ఈ జూలై 12వ తేదీన 4వ నాయకుల మీటింగ్ లో నిలబడ్డా. ప్రభు మరొక సంవత్సరాన్ని మనకి ఇచ్చారు. ఈ సంవత్సరం అంతా నమ్మకంగా కాలాన్ని పోనవక సద్వినియోగం చేసుకుంటూ ఆత్మల భారం లేని వారి వలె, ఆత్మల ఆస్తుల సంపాదన కోసం పరిగెడుతున్న వారి వలె కాక మనం ప్రభు చూపించిన మార్గంలో ఆయన వెంబడిస్తూ ముందు కొనసాగుదాం. అటు కృప మనందరికీ ఈ నూతన సహవాసం అన్నమయ మెడికల్ సహవాసానికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.